మీరు ప్రజలకి అడుగు పెట్టినంత మాత్రం చేతనే అనుగ్రహం ఇచ్చి శుభాలు కలిగించండి, లేకపోతే కలియుగ ప్రజలు ఏమైపోతారు పాపం అనగానే అవన్నీ మీ ఆజ్ఞని శిరసావహిస్తాం, మేము క్షేత్రములుగా ఉంటాం. మరి అన్ని పర్వతాలంటే కష్టం కదా, పర్వతములు లేని చోట ఎలాగా అనగా, పర్వతములు లేని చోట స్వయంభూ ఆలయములు లేదా ప్రతిష్ఠిత ఆలయాలు, మానవ ప్రతిష్ఠిత ఆలయాలు ఉంటాయి. ఈ ఆలయములకు రోజు వెళ్ళిన వాళ్ళు తరిస్తారు ఎలాగో, అలా కాక అప్పుడప్పుడు పర్వదినాలకులో, పర్వదినాలు అంటే ఏమిటనమాట, శివరాత్రి, సంక్రాంతులు, ఏదో అప్పుడప్పుడు మనకి పుట్టినరోజు వచ్చినప్పుడు అప్పుడైనా వస్తుంది గుళ్ళోకి. అలా ఆయా తిథులలో వచ్చిన వారు కూడా ఎక్కువ పాపాల నుంచి విముక్తులవుతారు. తద్వారా శాశ్వత నరకం కాకుండా తాత్కాలికంగా నరకానికి వెళ్ళినా వాళ్ళు స్వర్గానికి వెడతారు. అటువంటప్పుడు కూడా వెళ్ళని దిక్కుమాలలు ఉంటారు కదా, ఇక వాళ్ళు మాత్రం, వాళ్ళ మొహం మండ, వాళ్ళకి మాత్రం శాశ్వత నరకం తప్పదు అని దీవించాడు ఆయన. అందువల్ల ఈ కలియుగంలో రోజు గుడికి రాలేకపోయినా కనీసం ఒక శనివారము, ఓ సోమవారము, కార్తీక మాసాలు వచ్చినప్పుడు నెల్లాళ్ళు, శివరాత్రి వచ్చినప్పుడు, కృష్ణాష్టమి వచ్చినప్పుడు, లేదా ధనుర్మాసం వచ్చినప్పుడు, ఇలాంటి కాలములలో అయినా గుడికి వచ్చి భక్తితో పరమాత్మను దర్శనం చేసుకుని అదృష్టవశాత్తు అక్కడ పురాణములు జరుగుతుంటే ఆ పురాణములు వింటే మీరంతా తరిస్తారు. ఇది సులభోపాయం అన్నారు. ఇంకెంతకంటే సులభోపాయం ఏముందండి, ఎక్కువ కష్టపడక్కల. తదనంతరం మళ్ళీ ఇప్పుడు ఇందులో హిమాలయ పర్వతానికి అనుమానం వచ్చింది. అసలు మా పర్వతములే లింగములు అన్నావు కదా, ఇళ్లలో లింగములు పెట్టి పూజించుకోవడం కుదరదని కొందరు అంటున్నారు, లింగం ఉన్న చోట ఉండకూడదని కొందరు, గుడి పక్కన ఉండకూడదని కొందరు చెబుతున్నారు. దీనికి మార్గం ఏమిటంటే వాళ్ళంతా మూర్ఖులు అన్నారు కుమారస్వామి వారు. అసలు ఇంట్లో లింగము లేనిదే ఆ ఇంట్లో అన్నం తినకూడదని శాస్త్రం. లింగం అంటే ఒక చిహ్నం, గుర్తుట. లింగం అనే శబ్దమునకు చిహ్నము, లింగం శివాలయం జ్ఞేయం, శివుడికి ఒక గుర్తు లింగం అంటే, అదే శివాలయం. నీ ఇంట్లో ఒక శివలింగం పెట్టుకుంటే నీ ఇల్లు ఒక ఆలయం అవుతుంది. అప్పుడు ఆలయంలో నువ్వు భోజనం చేస్తే పరమాత్మ ప్రసాదం తిన్నట్టు అవుతుంది, లేకపోతే శవహస్త భోజనంతో సమానం అది. కాబట్టి ఇంట్లో లింగం పెట్టుకోండి. లింగములు అనేక విధములు, ఇంద్రనీలముండులతో చేయబడిన లింగములు, ముత్యములతో తయారు చేయబడిన లింగములు, ప్రవాళములతో తయారు చేయబడిన లింగములు అంటే పగడాలతో తయారు చేయబడిన లింగములు, వైడూర్యములతో తయారు చేయబడిన లింగములు, చంద్రకాంతాలతో తయారు చేయబడిన చంద్రకాంత శిలాలింగాలు, గోమేధం, పద్మరాగం, మరకతం, ఇవన్నీ కూడా లింగాలే. మరకత లింగం మరింత గొప్పదటండి, దొరకాలే కానీ మరకతంతో తయారు చేసిన లింగం చాలా గొప్పది. గణపతి సత్యానంద స్వామి వారు అలా మరకత లింగాన్ని, మరకత ఆంజనేయుడిని, మరకత మాతని కూడా ప్రతిష్ఠించారు మన అదృష్టవశాత్తు. ఇంకా బంగారంతో లింగం చేయించుకుని దాన్ని పూజిస్తే వ్యాపారం అభివృద్ధి పొందుతుంది. అందుకని సువర్ణ లింగాన్ని కూడా స్థాపించుకోవచ్చు. వెండి, రాగి, ఇవి కూడా ధాతువులు పనికొస్తాయి. నాగమయమైనటువంటిది కూడా పనికొస్తుంది. అందుకే కొంతమంది పైన నాగేంద్రుడి పడక కూడా శివలింగం మీద పెట్టుకుంటారు. రత్నధాతువులతో తయారు చేసిన లింగములు కూడా శ్రేష్టములు. ఇవన్నీ పూజింపదగినవి, సర్వకామప్రదానిచ, ఇవన్నీ కోరికలు తీర్చేవి. పవిత్రాణ్యేవ భోజ్యాని, పవిత్రాణి ఏవ పూజ్యాని సర్వకామప్రదానిచ, ఇవన్నీ పవిత్రములు, పూజింప తగినవి, వీటిని పూజించి తీరాలి. కామప్రదము అంటే కోరికలు తీర్చున్నవి, ద అంటే ఇచ్చుటండి, కామదము అంటే కోరికను ఇచ్చున్నది, కోరిక తీర్చున్నది, ప్రదము అంటే తొందరగా తీర్చున్నది. సర్వకామప్రదానిచ, అన్ని కోరికలని కూడా తక్షణం తీరుస్తాయి ఈ శివలింగాలు వాటిని పూజిస్తే. అందులో కాశ్మీర దేశానికి చెందిన లింగములు ఇంకా గొప్పవి అండి. కాశ్మీర్ దగ్గర తయారయ్యేటటువంటి రాళ్ళు, ఆ లింగాలు ఇంకా శ్రేష్టమైనవి, ఇహం పరమిస్తాయి. ఈ సమయంలో అక్కడ నందీశ్వరుడు ఉన్నాడు. అక్కడ ఇదంతా వింటున్న నందీశ్వరుడు, వీళ్ళందరి మాటలు విన్నాక నాకు కూడా అనుమానం వచ్చింది, లింగముల్లో బాణలింగం గొప్పదంటారు కదా, అది ఎంతవరకు నిజం అని అడిగాడు. లింగానామపి పూజ్యం స్యాత్ బాణలింగం, అన్ని లింగాల్లోకి బాణలింగం గొప్పదని ఒకప్పుడు నేను విన్నాను, నువ్వు కూడా అదే చెప్పావు. ఈ బాణలింగం అంటే ఏమిటి, అది ఎందుకు గొప్పది అని అడిగాడు. అప్పుడు ఆయన చెప్పాట, నందీశ్వరుడి మాట విన్న కుమారస్వామి బాణలింగ విశిష్టతను గురించి ఇలా చెప్పాడు. రేవాయాం తోయ మధ్యే చ
దృశ్యంతే దృషదోహియాః శివప్రసాదాత్తాస్తు స్యుః లింగరూపాన చాన్యత.
శివలింగములన్నీ గొప్పవైనా వాటిల్లో మానవులు ప్రతిష్ఠించుకోవడానికి ఉత్తమోత్తమైనది బాణలింగము, నర్మదా బాణలింగం అంటారు దాన్ని. మన ప్రణవపీఠంలో సత్యధర్మేశ్వరుడు బాణలింగం, ప్రణవేశ్వరుడు బాణలింగమే. ఎందుకు ఈ బాణలింగం ఉత్తమోత్తమైనది, అది ఎందుకో చెబుతా విను. రేవ లేక నర్మదా అని పిలువబడే ఒక నది ఉన్నది. ఈ నర్మదా నది ఈశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన నది. గోవు యొక్క మూత్రం నర్మదా నది రూపం ధరించింది. భగవంతుడు గోవును సృష్టించి దాని శరీరం నుంచి వచ్చే మూడు భాగములు మూడు నదులుగా చేశాట. అందులో గోమయం అంటే ఆవు పేడ యమునా నది. గోమయం యమునా సాక్షాత్ గోమూత్రం నర్మదా శుభ క్షీరం యాసాంతు గంగా వై కిం పవిత్రమతఃపరం. ఆవు పేడ యమునా నది, ఆవు మూత్రం నర్మదా నది, ఆవు పాలు గంగా నది. అందుకే ఆవు కంటే పవిత్రమైన వస్తువు మరొకట్లేదు. ఆ గోమాంసం తినేవాడికి ప్రాయశ్చిత్తము లేదు. గోమాంసం తినేవాళ్ళ తలలు పటపటపట నరికేయాలని శాస్త్రం చెబుతున్నది. అంత భయంకర పాపంటది. యమధర్మరాజు గారు అదే పని చేస్తాట. అది మనం చేయటం కాదు, యముడు చేస్తాడు. మనం హింసాపురులం కాదుగా, అహింసాపురులం కదా. ఇవన్నీ యమలోకానికి సంబంధించినవి నేను చెబుతున్నాను. కాబట్టి ఆవు మూత్రము నర్మదా నదిగా మారింది, నర్మదా జలమే గోమూత్రం కూడా. గోమూత్రంలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఒకరోజున ఈశ్వరుడు దానితో అభిషేకం చేయించుకొని ఈరోజు నుంచి నర్మదా నదికి నదులన్నిటిల్లోనూ గంగ కంటే కూడా ఉన్నత స్థానం కల్పిస్తున్నాను. గంగలో స్నానం చేస్తే పవిత్రులవుతారు, నర్మదని ముట్టుకున్నా చూచినా కూడా తరిస్తారట. దర్శన మాత్రంతో దర్శనము చేతనే పవిత్రమవుతుంది. అది చెప్పడానికే వామనావతారంలో విష్ణుమూర్తి నర్మదని యువతల జ్యోతులకి చూసి దూకి వెళ్ళిపోయాట. అదే గంగలో స్నానం చేశాట. అంటే గంగలో స్నానం చేస్తేనే ముక్తి పొందుతారా, నర్మదను చూస్తే చాలురా అని చెప్పడానికే నర్మదను లంఘించాడని చెప్పారు వామనావతారంలో. శర్మద నర్మద తరించే అంటే దూకి దాటి వెళ్ళాట. చూసారా, చెప్పకుండానే పురాణాలు రెండు అలాగే చెబుతాయి మనకి. అటువంటి నర్మదా నదిలో వచ్చే శిలలన్నీ నా స్వరూపములు అని శివుడు స్వయంగా ఒకప్పుడు చెప్పాడు. నర్మదా నదిలో కొట్టుకొచ్చే రాళ్ళని నున్నగా తయారు చేసి, అప్పటికే రాళ్ళు కొంతవరకు అవి లింగాల్లో తయారవుతాయి, వాటిని ఇంకా నున్నగా తయారు చేయాలట. తయారు చేసి వాటిని లింగములుగా ప్రతిష్ఠించుకోండి. శ్లక్షణ మూలాశ్చ కర్తవ్యాహ పిండికోపరి సంస్థిత. ఆ రాళ్లలో ఒక రాయిని పానవట్టం కింద చెయ్యండి, మరొక రాయిని లింగం కింద మూలం దగ్గర నున్నగా చెక్కండి. అలా నున్నగా చెక్కి ఈ లింగమును పానవట్టంలో పెట్టండి. అందుకే నర్మదా బాణలింగం దగ్గరకు వచ్చేసరికి లింగం వేరుగా పానవట్టం వేరుగా వస్తాయి. తక్కిన లింగాలు అలాగే ఒకే శిలతో తయారవుతాయి. ఇలా రెండు విడివిడిగా తయారు చేసి ఈ పానవట్టంలో లింగమును ఇమిడ్చి పూజిస్తే ఇంకా జగన్నాథుడు శివుడు స్వయంగా అక్కడ ప్రత్యక్షమవుతాడు. అందువల్ల బాణలింగం అంటే నారూపమని, పానవట్టం పార్వతీ రూపమని శివుడు చెప్పడం వల్లే లింగములలో బాణలింగం చాలా గొప్పది. కానీ బాణలింగమును ఉపాసకులైన గురువులే ప్రతిష్ఠించాలి. అందుకే అన్ని చోట్ల బాణలింగాలు పెట్టరు. ఒక దీక్ష తీసుకుని మహోపాసన చేసే గురువులు తప్ప ఎవరు పడితే వాళ్ళు బాణలింగాలు ప్రతిష్ఠించకూడదు, ఇంట్లో పెట్టుకోవచ్చు. కానీ అందుకని శిలాలింగాలు ప్రతిష్ఠించడానికైతే గురువులు లేకపోయినా పర్వాలేదు, నీ అంతటూ సొంత మిత్రంతో ప్రతిష్ఠించుకుని పూజ చేసుకోవచ్చు. ఏదైనా ఫలితమేగా, అంత కాకపోయినా ఎంతో కొంత ఫలితమేగా. అందుకని సాధారణ శిలాలింగాలు ఎక్కువ పెడతారన్నమాట. అది ఒక నర్మదా బాణలింగం పెట్టాలంటే వాడు ఒక పండితుడు అయ్యి ఉండాలి, వాడొక జ్ఞాని అయ్యి ఉండాలి, ఉపాసకుడు అయ్యి ఉండాలి, వాడికి శివుడి మీద భక్తి కలిగి ఉండాలి, మళ్ళీ విష్ణువు మీద ద్వేషం ఉండకూడదు. శివకేశవ భేదం పాటించేవాడికి బాణలింగం పెట్టే అధికారం లేదట. ఎందుకనంటే నర్మదా బాణలింగాన్ని చూడగానే అందులో విష్ణువు కనపడాలి, విష్ణువులో బాణలింగం కనపడాలి, అంత ఉన్నత స్థాయికి వెళ్ళాలి. శివుడు కేశవుడు ఒకటనే ఒక భావన రావాలి. లేకపోతే వాడికి అధికారం లేదు కాబట్టి అందరూ బాణలింగమును ప్రతిష్ఠించలేరు. నర్మదా బాణలింగం ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది. దానికి నివేదన చేస్తే తెలియక మద్యం నివేదన చేస్తే ఆ మద్యం కూడా అమృతం అయిపోతుందండి. పూర్వం కొంతమంది తెలియక అమాయకులైన గిరిజనులు ఈ నర్మదా బాణలింగానికి కళ్ళు పెట్టుకొచ్చి కొండలతో నైవేద్యం పెట్టి తాగేసేవారు. కళ్ళు తాగడం వల్ల వచ్చే పాపం వాళ్ళని అంటేది కదట. ఎందుకని, నర్మదా బాణలింగానికి నివేదన చేయటం వల్ల ఈ కళ్ళు కూడా వాడికి అమృతం అయిపోయింది. వాడికి మత్తు కలిగినా వాడు పాపాత్ముడు పుణ్యాత్ముడు అయిపోయాట. చూసారా, నిషిద్ధమపి, అది నిషిద్ధమైన వస్తువు అయినప్పటికీ నర్మదా బాణలింగేశ్వరునికి చూపించటం వల్ల ఆ పదార్థం అది పవిత్ర పదార్థం అయ్యింది. బాణలింగమునకు నివేదనము చేసిన మాంసం కూడా అమృతం వంటిది. అలా కావాలని చేయకండి. తెలియక ఎవరైనా ఇంత మాంసం ఒక పట్టుకెళ్ళి బాణలింగేశ్వరుడికి చూపించి ఇదే పండు అన్ని ఆ పండు కింద భావించి దాన్ని తింటే వాడికి ఫలమును తిన్న పుణ్యం వస్తుంది తప్ప హింసా పాపం, మాంసం తిన్న పాపం రాదు. అందుకని చాలా గొప్పది నర్మదా బాణలింగం. అసలు దానికి విధి నిషేధములు లేవు. తెలియక బయట ఉన్నవాళ్ళు ముట్టుకున్నా కూడా తెలియక, నేను చెప్పేది మళ్ళీ ఇది అడ్వాంటేజ్గా తీసుకుని తెలుసున్న రోజులు ముట్టుకోకండి. పాపం ఒక ఆవిడ గుళ్ళోకి వెళ్ళింది, ఆవిడకి బయట ఉన్నట్టు తెలియలేదు, ఆ లింగాన్ని ముట్టుకుంది, అప్పుడు ఆవిడకి పాపం రాదట. తెలియక మైలు వచ్చినట్టు తెలియక మైలవాడు ముట్టుకున్నా వాడికి పాపం రాదట. ఎప్పుడైనా తెలియక చేసే దోషాలన్నీ నర్మదా బాణలింగేశ్వరుడు క్షమించి వాళ్ళకి పుణ్యం ఇస్తాడు. ఇంకో రహస్యం ఉన్నది, తెలిసి చేసే దోషాలు కొన్ని ఉంటాయి. కావాలని బయట ఉన్నా ఇంట్లో కలిపేసుకుని ఇల్లంతా కంపు చేసేవాడు కొందరు ఉంటారు, పూజామందిరంలో గడిపోతారు. మైలు ఉన్న రోజుల్లో కూడా అన్ని వస్తువులు ముట్టుకునేవాళ్ళు ఉంటారు. ఇంకా చెయ్యకూడని పనులు చెయ్యకూడని రోజుల్లో చేసేవాళ్ళు ఉంటారు. ఇటువంటి వాళ్ళకి ఎప్పుడైనా మేము యావజ్జీవితం పాపములు చేశాము అని అనిపించి పశ్చాత్తాపం కలిగితే అప్పుడు నర్మదా బాణలింగేశ్వరుణ్ణి ముట్టుకుని ఆయన మీద ఒక చెంబుడు నీళ్లు పోసి కొంచెం తీర్థం పుచ్చుకుంటే చాలు, ఈ యావజ్జీవిత పాపాలు నశించిపోతాయి, ఎన్నాళ్ళు చేసిన పాపాలు పటాపంచలైపోతాయి. అందువల్లనే నర్మదా బాణలింగం అంత గొప్పది. ఇంకా శివధర్మం చాలా గొప్పది. తెలిసి కానీ తెలియక కానీ శివుణ్ణి గట్టిగా పట్టుకుంటే యముడు రాలేడు అక్కడికి. భయంకరమైన అపమృత్యువులు కూడా తొలగిపోతాయి. ఇప్పుడు నేను మీకు ఒక గొప్ప కథ చెబుతున్నాను అని కుమారస్వామి వారు చెప్పారు ఎవరికి, నందీశ్వరాదులకి. దాన్నే రోమసుడు అనే ఒక ముని చెప్పాడని కూడా చెబుతున్నాను మీకు చాలాసార్లు. ఈ రోమసుడి కథ చాలా గొప్పది వస్తుందండి మనకి. అసలు ఆ కథ వింటేనే మీరు ఆశ్చర్యపోతారు. రోమసింహర్షి కథ కూడా భవిష్యత్తులో రాబోతోంది. మనం చాలా అదృష్టవంతులం. స్కాంద పురాణంలోని ఏ చరిత్ర తీసుకున్నా అది గొప్పది. అపూర్వ కథలు ఎక్కువగా ఉంటాయి వీటిలో. ఇంత పూర్వం గణనివి కూడా చాలా వరకు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతం శ్వేతోపాఖ్యానం చెబుతున్నారు. పూర్వం శ్వేతుడని ఒక మహారాజు ఉన్నాడు. అతడు 10,000 సంవత్సరాలు భూమండలాన్ని పరిపాలించాడు. పూర్వకాలంలో ఈ కృతయుగ కాలంలో ఎక్కువ మంది 1,000 సంవత్సరాలు 1,00,000 సంవత్సరాలు జీవించారు. ఇప్పుడు కలియుగంలో 100 ఏళ్ళు అండమే కానీ వాడి 100 వాడి 100 ఎక్కడ బతుకుతున్నాడు, ఎవడెప్పుడు పోతాడో తెలియదు. కలియుగంలో పరమాయువు లేదు, కానీ కృతయుగంలో మాత్రం 1,000,000 సంవత్సరాలు బతికారు. 1,00,000 సంవత్సరాలు బతికిన వాళ్ళు కూడా ఉన్నారు అదృశ్య రూపాల్లోకి వెళ్ళిపోయి. ఇప్పటికీ హిమాలయాలలో అటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని సిద్ధపురుషులు అంటారు, సిద్ధాశ్రమంలో ఉన్నారు. నా అదృష్టం వల్ల వాళ్ళని చూశాను కాబట్టి మీతో మాట్లాడగలుగుతున్నాను. అలాంటి వాళ్ళల్లో శ్వేత మహారాజు చాలా గొప్పవాడు. ఆయన స్వచ్ఛమైన మనస్సు కలిగిన వాడు అవ్వడం వల్ల ఆయనకి శ్వేతుడు అని పేరు వచ్చింది. అసలు పేరు ఏమిటో తెలియదు, కానీ ఆయనకి శ్వేతుడు అని పేరు రావడానికి గల కారణం ఆయన మనస్సు తెల్లగా ఉండేది. మనస్సు తెల్లగా ఉండడం అంటే ఏమిటి, మనస్సుకి వైట్ వాష్ చేశారనే. శ్వేతత్వము తెల్లదనము అంటే స్వచ్ఛమైన మనస్సు. మనస్సులో కుళ్ళు లేదు, కుతంత్రాలు లేవు, కుట్రలు లేవు, అందరూ బాగుండాలి, నేనెప్పుడు ధర్మ మార్గంలో నడుచుకోవాలి అని ఎవడైనా అనుకుంటే వాడి మనస్సు తెల్లని మనస్సు అట, స్వచ్ఛమైన మనస్సు. వారంతా శ్వేతులే, లేకపోతే అశ్వేతులు. ఈ రాజుగారు ధర్మబద్ధంగా భోగాలు అనుభవించాడు. బతికున్నంతకాలం 10,000 సంవత్సరములు అపూర్వ భోగాలు అనుభవించాడు. భోగములు ఎప్పుడు అనుభవించాలి ధర్మ మార్గంలో. సుఖంగా తిన్నాడు ఆయన కూడా, అన్ని రాజ్య సుఖాలు అనుభవించాడు. కాకపోతే ధర్మబుద్ధి ఆయన, ఎప్పుడూ ధర్మం మీదే మనస్సు ఉండేది. ఇలా ధర్మంగా పరిపాలిస్తున్న ఆయనకి పరమ శివభక్తి ఏర్పడింది. ఆయన ఇంట్లోనే ఒక అందమైన శివలింగాన్ని పెట్టుకున్నాడు. అది కూడా స్ఫాటికం లింగం, స్ఫటికలింగాన్ని పెట్టుకున్నాడు. రోజు ఈ స్ఫటికలింగమును అభిషేకించి తీర్థం తీసుకుని ఆ స్ఫటికలింగాన్ని తుడిచి మారేడాకులతో, చామంతి పువ్వులతో, తెల్లని మల్లె పువ్వులతో, బిల్వదళాలతో అర్చించేవాడు. ఆయన ధర్మాత్ముడు, శివభక్తుడు. అందుకే ఆయన రాజ్యంలో మాట వరసకు కూడా ఆది వ్యాధులు లేవు. ఆది వ్యాధి అంటే శరీర రోగం, మానసిక రోగం రెండూ లేవు. కొంతమందికి శరీర రోగాలు ఉంటాయి, చేతుల్ని పెట్టడం, తుమ్ములు రావడం, గ్యాస్ ట్రబుల్ రావడం, కరోనా రావడం, ఇవన్నీ శారీరక రోగాలు. ఇంకా వ్యాధి మానసిక రోగం, శరీరం బాగానే ఉంటుంది, లోపలన్నీ దిక్కుమాల లక్షణాలే. అయ్యి బాబోయ్, ఆయన ఈ మధ్యన బాగా డబ్బు సంపాదించేస్తున్నాడు, రోజుకు 10,000 సంపాదిస్తున్నట్టే వీడికి నిద్ర అట్టదు. పక్కవాడికి కీర్తి వస్తే కొందరు ఏడుస్తారు. ఇది పరమ నీచమైన లక్షణం అండి బాబు. ఇతరుల బాగుని చూచి ఓర్వలేకపోవటం అంత రోగం మరొకట్లేదు. దానికి చింతాజ్వరం అని పేరు అన్నమాట. జ్వరం కంటే చింతాజ్వరం ప్రమాదం. ఎందుకని, వాడు గొప్పవాడు, వాడికి పేరు వస్తుంది, వాడికి డబ్బు వస్తుంది, వీడికి ప్రమోషన్ వస్తుంది, వీడికి మోషణ వస్తుంది అనుకుని ఇక వీడి జీవితం అంతా నరకప్రాయం అయిపోతుంది. ఈ మానసికమైన పేడ ఇది. దీనివల్ల ఏమవుతుందన్నమాట, ఇతరుల అభివృద్ధిని చూసి ఓర్వలేకపోవటం వల్ల నిద్ర పట్టదు, కొత్త రోగాలు వస్తాయి. శరీర రోగానికి మందు ఉంటుంది కానీ ఈ మానసిక రోగానికి వైద్యం ఉండదు. అందుకే కొంతమంది వంటి ఏ రోగం లేకపోయినా అలా పాడైపోతాడు. నేను మానవ కథలో రాశాను ఒక పద్యంలో, రోగము లేని రోగి అయ్యి దుర్యోగంబు చేరూపరున్, రోగము లేని రోగి అయ్యి ఇతరుల అభివృద్ధిని చూచి ఓర్వలేనివాడు రోగము లేని రోగి అయ్యి దుర్యోగం పట్టి నాశనం అయిపోతాడు. చాలా అద్భుతమైన కథ అండి. పురాణ మహిమ దాని పేరేమిటి, పురాణ మహిమను కథ రాశాను. అది ఎంత అద్భుతమైన కథ అంటే, అది అందులో ఒక కథ ఉంటుందన్నమాట. ఒకడున్నాడు, వాడు పుట్టి పుట్టడంతో మోగవాడై పుట్టాడు. బహుశా 9వ కథ అనుకుంటాం కదా, ఆఖరి కథ అనుకుంటాను, ఆఖరి కథ అనుకుంటున్నాను కదా, అది వాక్కుతో కూడిన కథ. మానవ కథ పుస్తకాలు ఉన్నాయి మీ దగ్గర, లేకపోతే కొనుక్కోండి, 9వ కథ మళ్ళీ చదవండి. చక్కగా కష్టపడి వ్యవసాయం చేసుకునే దంపతులు ఉన్నారు, ఓ రైతు దంపతులు, బంగారం లాంటి మనుషులు వాళ్ళు. వాళ్ళ కర్మగారు, వాళ్ళకు ఒక కొడుకు పుట్టాడు. పుట్టినప్పటి నుంచి మోగవాడయ్యాడు, మాట రాదు. ఎన్ని ప్రయత్నములు చేసినా, ఎన్ని మంత్రాలు వేసినా, ఎన్ని రకాల మందులు వేసినా వాడికి మాట రాలేదు. కుర్రాడికి 8 వచ్చేవాడు అందంగానే ఉన్నాడు, కానీ బెబ్బెబ్బే తెబ్బెబ్బే అనేవాడు. దాంతో వీళ్ళకి మనస్సు చివుక్కుమంది. పిల్లలు పుట్టకపోతే ఒక బాధ, మోగవాడు గుడ్డివాడు అనారోగ్యవంతుడైన కొడుకు వస్తే ఎంత బాధ అండి తల్లిదండ్రులకి. మరి ఒకరోజున వాళ్ళ అదృష్టం బాగుండి, ఆ ఊళ్ళోకి ఒక సన్యాసిని వచ్చింది. పురాణములు చెప్పేటటువంటి ఒక గొప్ప మహిమ కలిగిన యోగిని మాత వచ్చింది. క్లుప్తంగా చెప్తాను, తర్వాత మీరు ఇంటికి వెళ్ళాక కొనుక్కుని చదవండి, పద్యం చదవలేకపోయినా తాత్పర్యం చదవండి. ఆ యోగిని మాతకి నమస్కరించారు వీళ్ళు. మాకు ఈ దౌర్భాగ్యుడు పుట్టాడండి, వీడు ఎలా బాగుపడతాడనగా అవి దివ్య దృష్టితో చూసింది. వీడి పూర్వజన్మ పాపం వల్ల ఇలా అయ్యాడు. వీడి పూర్వజన్మలో వీడి పేరు హరికరువుడు, వాడి పేరు హరికరువుడు. కరువుడు అంటే చాలా అర్థాలు ఉన్నాయి, పుట్టాడు పాపాత్ముడు ఇలాగా. హరికరువు పుట్టే వాడికి పూర్వజన్మ పేరు. ఆ జన్మలో వీడు కొంచెం పండితుడు, కాస్త పొట్టిగా ఉండేవాడు, వీడికి బట్టతలు ఉండేది. పూర్వజన్మ అదృష్టం వల్ల, ఆ పూర్వజన్మలో మరి ఏ పుణ్యం వల్ల, వాడికి పురాణాలు చెప్పడం వచ్చింది, పద్యాలు చెప్పడం వచ్చింది. ఈ పురాణాలతో అందరిని తిట్టడం మొదలెట్టాడు. ఎవరేం చెప్పినా తప్పు అంటాడు, అందరి మీద ధ్వజం ఎత్తేవాడు. వీడు కొంచెం పేరు వచ్చింది, డబ్బు వచ్చింది. సరిగ్గా ఇలా ఉండగా ఆ సమయంలోనే భట్టు అని పేరు కలిగిన ఒక కొత్త పండితుడు వచ్చాడు. ఈయన కొత్త పండితుడు పురాణం చెప్పగానే ఈయనకు వచ్చే శ్రోతలు అటు వెళ్ళిపోయారు. ఆయనకి బాగా పేరు వచ్చింది, ఎక్కడ చూసినా ఆయనే కనపడుతున్నాడు. దాంతో వీడి గొళ్ళు మండిపోయింది. వీడి దగ్గర జనం తగ్గారు, వీడి వెకిలి మాటలు వినడం తగ్గింది, అక్కడ జనం పెరిగారు. దాంతో వీడి కోపం వచ్చింది, ఆయన్ని తిట్టడం మొదలెట్టాడు. ఆయన ఒక రోజున గోదావరిలో పుష్కర స్నానం చేయండి అన్నాడు. చిచ్చి పుష్కర స్నానం నష్టం, గోదాట్లో దేవుడు ఎక్కడుంటాడు, స్నానం వద్దన్నాడు వీడు. ఆయన గోవును పూజించండి అన్నాడు. వీడు గోవు పశువు, అది ఉట్టి పశువు, గడ్డి తినే పశువు, దేవుడు ఎలా అవుతాడని వీడు అన్నాడు. ఇంకా ఆయన ఏం చెబితే దానికి వ్యతిరేకంగా చెప్పేవాడు. జ్యోతిష్ శాస్త్రం లేదు, శుక్ర శాస్త్రం లేదని తిట్టేవాడు. ఇలా తిట్టి 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 చివరికి గుండె పొడితో తచ్చిపెట్టి హరికరుడు. ఈ విధి అమ్మహేశ విభుధేంద్రుని నోటికి వచ్చినట్టు క్రోధావిల చిత్తుడై వదరి ఆ హరికరువుడు గుండెపోటునంతా విడిచెన్ శరీరము పదంపడి నారక బాధలంది దుర్భావమునంది పూర్వ పరిపాకము మీ గృహమందు చేర్పగన్. ఇది అపద్యం. ఈ విధంగా వాడు ఆ మహేశ్వరుడు అనే పేరు కలిగిన భట్టుగారిని తిట్టి తిట్టి ఆ పాపంతో చివరికి గుండెపోటు వచ్చి ఈర్ష్య వల్ల గుండిపోటు వచ్చి రోగంతో చచ్చాడు. చచ్చి నరకంలో నానాయాతంలో పడ్డాడు. నరక బాధలందాడు. ఆ నరకంలో శిక్షలయ్యాక పాత పాపంతో మీ ఇంట్లో పుట్టాడు. మహాత్ములు తిట్టడం వల్ల, గోవులు పశువులు అనడం వల్ల, సానములు వద్దండం వల్ల, వేదవాక్యాలను తిరస్కరించడం వల్ల, పురాణములను వక్రీకరించి చెప్పడం వల్ల ఈ జన్మలో మోగవాడై పుట్టాడు. అనగానే మళ్ళీ వీడికి అనుమానం వచ్చింది, వాడు పాపిస్తాడు సరే మాకెందుకు వచ్చింది ఈ కర్మ, ఈ దరిద్రుడు మాకెందుకు పుట్టాడంటే మీ పూర్వజన్మలో మీరు ఓ పాపం చేశారు. ఒక ఆవిడ చిన్నప్పుడే వైధవ్యం పొందింది. ఆ వైధవ్యం పొందిన ఆవిడకి ఒక కొడుకు వికలాంగుడు పుట్టాడు. వాడిని చూచి మీ కొడుకు ఇలా ఉన్నాడు, మా కొడుకు బాగున్నాడు అని రోజు ఆవిడని పరిహాసం చేశారు. వాళ్ళ కొడుకును వేళాకోళం చేసిన పాపం వల్ల ఈ జన్మలో మీకు ఈ కొడుకు పుట్టాడు. మీకు పాత పాపమే, వాళ్ళకి పాత పాపమే. అనగా ఇప్పుడు ఆ పాపం ఎలా పోతుందనగా, అప్పుడు సరస్వతి కవచం అనే ఒక కవచం ఉన్నది. దాన్ని ఒకప్పుడు కృష్ణుడు రచించాడు. అమ్మవారి కటాక్షం ఇచ్చే గొప్ప కవచం. ఆ కవచాన్ని మీ పిల్లవాడికి నేను ఉపదేశిస్తాను. వాడు అనలేడు కనుక మీరు అనండి, వాడి దగ్గర చదివించండి. ఈ సరస్వతీ కవచంతో మీ పాపాలు పోతాయనగా ఆ కవచాన్ని వాళ్ళు ఉపదేశం పొందారు. ఆ సరస్వతీ కవచం చేత వాళ్ళిద్దరి పాపాలు, ఇటు తల్లిదండ్రుల పాపాలు, కొడుకు పాపం పోయి వాడు చక్కగా మాట్లాడడం మొదలెడతాడు. అది అనమాట 9వ కథ మానవ కథలు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం అనుక్షణము శాస్త్రమునకు వ్యతిరేకంగా వచ్చే మాటలు వినకుండా ఉండాలి. అప్పుడు మనం ఆది వ్యాధి లేకుండా ఉంటాం. శరీర రోగాల కంటే మానసిక రోగం ప్రమాదమైనది. ఇప్పుడు గుర్తుపెట్టుకున్నారు, ఈ కథలో హరికరుడు చేసినట్టు మనం చేయకూడదు. మానసిక రోగం మనకు రావకూడదు. అందరూ బాగుండాలని కోరుకోండి. ఆయన బాగుండాలి, ఈయన బాగుండాలి, ఆవిడ బాగుండాలి, అందరూ బాగుండాలి. లోకాహ సమస్తాహ సుఖినో భవంతు అనుకోవాలి. అంతేగాని లోకాహ సమస్తాహ ఎక్స్క్లూడింగ్ మా ఇంటి పక్క వాళ్ళు సుఖినో భవంతు అంటే ఎలా? పక్కవాళ్ళు బాగుండాలి, నువ్వు బాగుండాలి, అందరూ బాగుండాలి. అన్ని లోకాలు బాగుంటే నువ్వు బాగుంటావు. అందులో కొంతమందికి మినహాయింపు ఇస్తే నువ్వు పాడవుతావు. ఆ రాజుగారు మహాత్ముడు అవడం వల్ల ఆయన కాలంలో శరీర రోగాలు లేవు, మానసిక రోగాలు లేవు, ఉపద్రవాలు లేవు, వేళకు వర్షాలు కురిసేవి, కష్టాలు లేవు, మంచి పంటలు పండాయి, ఔషధులు పండాయి, అందరూ వారి వారి వృత్తులు పాటించారు, ఎక్కడా చిన్నపిల్లలు చావడాలు లేవు, ముసలివాళ్ళు మంచం మీద పడి తీసుకుని తీసుకుని చావడం లేదు, హాయిగా ప్రతి వ్యక్తి 100 ఏళ్ళకు తక్కువ కాకుండా జీవించి 100 ఏళ్ళు దాటిన తర్వాత కూడా హాయిగా కబుర్లు చెప్పుకుంటూ అన్నం తింటూనో హరినామస్మరణం చేసుకుంటూనో శరీరం విడిచిపెట్టారు తప్ప మంచం మీద పడుకుని ఆయన ఆయాసంతో నానా రోగాలతో చచ్చిన వాళ్ళు ఒక్కడు లేరు. కరోనాతో చచ్చిన వాళ్ళు లేరు ఆయన కాలంలో. ఈ విధంగా మహానుభావుడు ధర్మాత్ముడు శివభక్తుడు అయి తాను సుఖపడుతూ ప్రజలను సుఖపెడుతూ 10,000 సంవత్సరములు రాజ్యపాలన చేశాడు. ఇక ఆయనకి ఆయువు తీరింది. అప్పుడు యముడు భూలోకంలో శ్వేత మహారాజు ఉన్నాడు, ఆయనకు ఆయువు తీరింది, ఆయన ప్రాణం తీసుకురండి అని కింకరులు పంపాడు. కింకరులు రాజుగారి దగ్గరికి వచ్చారు. ఆ సమయంలో మహారాజు గారు ఒక దీక్ష పెట్టాడు. 40 రోజులు పూజామందిరంలోంచి బయటికి రాను అని ఒక దీక్ష పెట్టుకున్నాడు. స్ఫటికలింగం దగ్గర 40 రోజులు కూర్చుంటాడు. ఆ పక్కనే కాలకృత్యాలకు కూడా ఒక మందిరం కట్టుకున్నాడు. అంటే దూరం వెళ్లకుండా ఏం పనులు చేసినా అక్కడే సానాదులు, అక్కడికి వచ్చి మళ్ళీ శివుని పూజించడం. అయినా ఆయన యోగి కదా, అందువల్ల మలమూత్రాలు అసలు విసర్జించవలసిన అవసరం లేకుండా ఆయన శరీరం ఎప్పుడూ సుగంధంతో ఉండేది. ఆయన పూజామందిరంలో స్ఫటికలింగం దగ్గర కూర్చుని ఓం శివాయ నమః, శర్వాయ నమః, శంభవే నమః, స్థాణవే నమః అని మల్లె పువ్వులతో పూజిస్తున్నాడు. యమకింకరులు వచ్చే సమయానికి మల్లె పువ్వులు అంటే ఆయన చాలా ఇష్టం. శివుడికి జాతి పుష్పాలు, జాతి పుష్పాలు, మల్లె పువ్వులు ఇటువంటివంటే చాలా ఇష్టం. అందున తెల్లని పువ్వులతో పూజిస్తే అపమృత్యువులు తొలగిపోతాయి. అందుకని మల్లె పువ్వులు, ఈ జాజి పువ్వులు వీటితో పూజించేవారన్నమాట. ఒకవేళ దొరకకపోతే మానసిక పూజ ఉండనే ఉంది. దొరికినంత వరకు పువ్వులతో పూజించండరా. ఒకవేళ ఏదో భయో వెళ్ళాం, పువ్వులు దొరకలేదు, శివలింగం లేదు, ఇంకెక్కడో విమానంలో ఉన్నాం, ఇంకేదో కర్మయోగం కాలి ఎక్కడో ఉన్నాం, అప్పుడు మనకి ఏమీ దొరకలేదు, అప్పుడు ఏమనుకోవాలి, మనస్సుతో నిన్ను పూజిస్తున్నావు అనుకోవాలట. రత్నై కల్పితమాసనం హిమజలై స్నానం చ దివ్యాంబరం నానారత్న విభూషితం మృగమదామోదాంకితం చందనం జాజీ చంపక బిల్వపత్ర రచితం పుష్పల్ చ ధూపల్ తథా దీపల్ దేవదయానిధే పశుపతే హృత్కల్పితాం గృహ్యతాం. హృదయంలో ఇవన్నీ ఉన్నాయి, పువ్వులు ఉన్నాయి, రత్న ఆభరణములతో తయారు చేయబడినటువంటి నవరత్నములతో తయారు చేయబడిన సింహాసనం ఇస్తున్నాను, ఇదిగో చల్లని జలం నీ మీద పోసి అభిషేకిస్తున్నాను అని మానసికంగా అనుకుంటే చాలట, మనస్సులో నేను శివునికి పుష్పం ఇస్తున్నానంటే చాలా పుష్పం ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇది నిజమైన పుష్పం, మంత్రపుష్పం అంటే. ఒకవేళ పువ్వులు లేకపోతే ఎలాగని ఎప్పుడు బెంగక్కర్ లేకుండా ఎంత మంచి మాట చెప్పారండి. అసలు శంకరాచార్యుల వారు అద్భుతమైనటువంటి అన్నిటికంటే చాలా గొప్పది మనస్సు. శంకరుడు శివానందలహరిలో అద్భుతమైన శ్లోకం చెప్పాడు. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చభ్రమతి కుసుమార్థం జడమతి సమర్ప్యైకం చేత సరసిజముమానాథ భవతే సుఖేనావస్థాతుం జనయిహ నజానాతి కిమకో. మానవులు నిన్ను పూజించడానికి పువ్వులు అవసరం కదా అనుకుంటారు. అనుకుని ఏం చేశారంటే ఒక ఆయన, ఇంతవరకు ఎవరూ శివుడికి సమర్పించని కొత్త పువ్వుతో శివుడిని పూజిద్దాం అనుకున్నట్ట. శివుడికి ఎవరు ఏమని కొత్త పువ్వు ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడో వెతగ్గా వెతగ్గ ఒక లోతైన సరస్సు కనపడింది. ఆ సరస్సు మధ్యలోకి ఇంతవరకు మానవ మాత్రుడు వెళ్ళలేదట. అంత లోతైన సరస్సు దగ్గరికి వెళ్ళి ఎవరూ ముట్టుకోని సరస్సు దగ్గరికి వెళ్ళి ఆ మధ్యలో ఉన్న పువ్వుని పీకెట్ట. గభీరే కాసారే అంటే లోతైన కాసారం అది. అటువంటి కాసారంలోంచి పువ్వు పట్టుకొచ్చి శివుడి మీద పెట్టి, చూచారా అండి పద్మాకర్ గారు, ఎవ్వరూ తేని స్పెషల్ పువ్వు తెచ్చాను, లేటుగా వచ్చిన లేటెస్ట్ పుష్పం తెచ్చాను, ఈ పువ్వు ఇక్కడ దొరకదండి, నేనే తెచ్చానండి అని అహంకారం అనమాట. అందుకని ఎవరూ తేని పువ్వు తెస్తే అది గొప్ప. చాలామంది లక్షణం అదే, ఏదో పండు పట్టుకొచ్చివచ్చు కదా, ఈ పండు లాంటి పండు ఎక్కడ దొరకదండో, నేను కాబట్టి తెచ్చాను మీకోసం అంటాడు. ఏ పండైనా ఈ పండు ఎంతో కొంతకాలానికి రాలిపోయేది, నాకేం కొత్త పండు తీసుకొస్తే ఈ పండు శాశ్వతంగా ఉండేది లేదు, లేకపోతే పోయేది కాదు. అదొక విచిత్రమైన అహంకారం అనమాట. ఎక్కడా ఎవ్వరూ చూడనటువంటి వస్తువును చూడాలి కోరిక. అందుకని లోతైన చెరువు దగ్గరికి వెళ్ళి ఒకడు పువ్వు తెస్తాడు. ఇంకొకడు విశతి విజనే ఘోర విప్పిని, ఎవరూ ప్రవేశించడానికి వీలు కానీ దట్టమైన అడవులు ఉంటాయి, ఆ అడవుల్లోకి అడుగు పెట్టలేము, చెట్లన్నీ అల్లి విల్లుగుపోయి ఉంటాయి, అక్కడ పావులు ఉంటాయి, ముళ్ళు ఉంటాయి, అటువంటి చోట నానా యాత్ర పడి ముళ్ళు గుచ్చుకుంటున్నా సరే, పావులు వెదకొస్తున్నా, విసిరి అవతల పారేస్తూ అతి కష్టం మీద ఆ మారుమూల ఉన్నటువంటి చెట్లల్లో ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి ఓ పువ్వు పట్టుకొస్తాడు. ఏమండోయ్ ఆ అడవిలోకి నేను కాబట్టి వెళ్ళి ఈ పువ్వు తెచ్చానండి అంటాడు పాపం. మనం మెచ్చుకోవాలంటే అవునండి మీరు తెచ్చిన పువ్వు ఎక్కడ తెస్తారండి అనాలి. అనపతే వాడికి ఇక బెంగే, ఇంత కష్టపడ్డాను కనీసం ఎవడూ నన్ను పొగట్టం లేదంటాడు. ఇంకా విశాలే శైలేచ భ్రమతి కుసుమార్థం జడమతి, విశాలమైన కొండ ఉందిట, ఆ కొండపైకి ఎక్కడమే ఓడవల్లో కాదు, అటువంటి కొండ మీదకి నానా యాతన పడి పెద్ద కొండ పాక్కుంటూ పాక్కుంటూ నిలువెత్తునున్న కొండ మీదకి ఎక్కుతాడు అనమాట. ఎందుకంటే ఆ కొండ మీద చివరి ఉంది ఓ పువ్వు, మామూలుగా ఎవడు ఎక్కలేడు అసలు ఆ కొండ మీద. హెలికాప్టర్లు కూడా వెళ్ళవు, వెడితే దానికి ఢీ కొట్టి కింద పడిపోతాయి, ఆ తర్వాత ఏదో గుట్ట మీద పడి మన ఎముకలు కనపడవు. అటువంటి కొండ మీదకి ఎక్కుతాడు వీడు, ఎక్కి ఓ పువ్వు బీగుతాడు. అయ్యి బాబోయ్ ఎంత కష్టపడిపోయారు బాబోయ్ అనుకుని వచ్చి, గురువుగారండి ఈ పువ్వు కొండ మీదకి వెళ్ళి కష్టపడి పీకి పట్టుకొచ్చిన పువ్వు అండి, ఇది ఎక్కడా దొరకదండి అంటాడు. ఇది స్పెషల్ ఫ్లవర్. ఈ విధంగా లోతైన చెరువులు, మానవ మాత్రుడు చొరబడడానికి వీలు కాని అడవులు, పెద్ద పెద్ద కొండలు, ఇన్ని చోట్లకి వెళ్ళి జడమతి, అంతగా పెద్దగా అవగాహన లేని మందబుద్ధి అయినటువంటి వాడు పువ్వు కోసం పెడతాడు. వాడు తక్కువ అంటలు అక్కడ, అసలు పువ్వు ఒకటి ఉంది దాన్ని మర్చిపోయి వీటి కోసం పెడుతున్నాడు కాబట్టి ఆ మాట అన్నాడు. అవి తేవడం తప్పండలేదు సుమా. మనస్సు అనేది అన్నిటికంటే గొప్ప పుష్పం. ప్రతి వ్యక్తికి వాడి హృదయం ఒక గొప్ప పువ్వు. ఈ మనస్సు అనే పద్మం సమర్పించకపోతే ఇవన్నీ ఇచ్చినా వ్యర్థం, ఇది ఇస్తే అసలు అవి ఇవ్వక్కర్లేదు. అన్నిటికంటే మనస్సు గొప్పది. అంటే అంతరార్థం ఏమిటి? నువ్వు పూజ చేసినంతసేపు నీ మనస్సు ఆ శివుడి మీదే లగ్నమవ్వాలి. మనస్సు అన్ని చోట్ల తిరుగుతుంది అనుకోండి, పావు తక్కువ దయ్యింది, 5 నిమిషాలు తక్కువ దయ్యింది, నిన్నేమో 8:20 దాకా లాగేశాడు దుర్మార్గుడు, ఇవాళన్నా 8:10 వదులుతాడో లేదా, చక్క శుక్రవారం పూట పెసరట్టు ఉప్మా వేయమన్నాను మావెణ్ణి అని అనుకుంటే ఇక నీకు పురాణం మీద ఉపయోగం ఉంది. పోనీ పెసరట్టు గుర్తుకు రాకపోయినా సరే, అయ్యి బాబోయ్ సనత్ నగర్ వెళ్ళాలి, అది కూడా మెట్రోలో వెళ్ళాలి, 8:00 వదిలేస్తే బాగుండని ఓ వచ్చింది అనుకోండి, ఇక నీ పురాణం కష్టం వెళ్ళిపోవట్లా, ఎంత కష్టమైపోతుంది. కానీ ఏదో రకంగా మనస్సు చెదురుతూనే ఉంటుంది. మీరు ఎన్ని చెప్పండి, మనస్ఫూర్తిగా మీరు గుండెల మీద చేసుకుని ఏమండి ఈ మొత్తం పురాణములో ఒక్క క్షణము కూడా మా మనస్సు పక్కకి వెళ్ళలేదు, ఇక్కడే లగ్నమయ్యింది అన్నవాడు చేస్తాడు ఒక్కడేనా, నేను చాలా సంతోషపడిపోతాను. నిజాయితీ పరులు, అధర్మ పరులు లేరని నేను ఇప్పుడు నిజంగా మీకోసం క్లాచ్చుకుంటాను. ఎంత కష్టం ఇది, ఎందుకంటే కనీసం సింగిల్ మినిట్ అయినా ఒక సెకండ్ అయినా మన మనస్సు పక్కకి పెడుతుంది అన్నమాట. మంచివాడు కనుక ఎత్తలేదు ఎవరును, కొన్ని చోట్ల అందరూ ఎత్తేసారు. ఏమన్నా అంటే అందరూ వినేసేవాడి శ్రద్ధగా, అందరూ నిజంగా శ్రద్ధగా వింటే ఇక్కడికి విమానం వచ్చేది కైలాసం నుంచి. మీరు వెళ్ళినా వెళ్ళకపోయినా విమానం గ్యారంటీగా రావడం ఖాయం, కానీ మన మనస్సు అలా ఉండదు. ఎందుకని మనస్సు కోతి అటు ఇటు ఇటు అటు చిక్కు చిక్కు అని పెడుతుంది అనమాట. అందులో పురాణం చెబుతుంటే కావాలి పక్కు వచ్చి కబుర్లు చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇంకా మన మనస్సు అక్కడ ఎక్కడ లగ్నం అవుతుంది? కాబట్టి ఇటువంటి వాళ్ళకి అంత తేలిగ్గా ముక్తి రాదు. అందువల్ల ఏమన్నాడంటే, నాయన పూజ చేస్తున్నది 1 గంట అరగంటో, కొంతసేపు అయినా నీ మనస్సు లగ్నం చేయి. మనస్సు లగ్నం చేస్తేనే శివుడి పూజ నీకు ఉపయోగపడుతుంది. ఈ మనస్సు అక్కడే నిక్షిప్తం చేయటాన్నే మనఃపద్మము అంటారు. ఇది లేకపోతే ఈ ఎన్ని పువ్వులు ఇస్తే ఉపయోగం ఏంటి? ఈ లౌకికమైన పువ్వులు, భౌతికమైన పువ్వులు, బయట పువ్వులు మనం ఏమి అనుగ్రహించవు. అవి అనుగ్రహించాలంటే నీ దృష్టి అక్కడే ఉండాలి. శివాయ నమః ఏక బిల్వం సమర్పయామి. ఎరా ఏం చేస్తున్నారా? శివాయ నమః ఇంకో బిల్వం సమర్పయామి. ఏమి దిక్కుమాలేదని ఎంతవరకు కాఫీ ఇవ్వలేదు ఏమిటి? శివాయ నమః మరో బిల్వం సమర్పయామి. అయ్య రామచంద్ర ప్రభు, ఈ పనివాళ్ళు టైంకి రారు కదా, అమ్మో టైం అయిపోయింది ఆఫీస్కి. ఇన్ని రకాల అవగేషన్స్ పెట్టుకుంటే ఇంక ఈ మనస్సు అనే పద్మం అక్కడెక్కడుంది? పద్మం కాదు ఇది, ఛద్మం అయిపోయింది, ఇది కపట పూజ అయిపోయింది. అప్పుడు వాడికి ఆ పూజ వల్ల ఉపయోగం లేదు. అందుకని ఏం చేయాలన్నమాట, పూర్తిగా మనస్సు అక్కడే లగ్నం చేయాలి. అలా లగ్నం చేస్తే ఈ పుష్ప పూజ పవిత్రమవుతుంది, ఈ పువ్వులు పరమాత్మ సేకరిస్తాడు. అలాగని పువ్వులు మానేమని కాదు, పువ్వులు తెండి, అన్నీ తేవాలి, ఇది కూడా అక్కడ పెట్టండి, ఈ రెండూ కలిపితే పూజ పూర్తి అవుతుంది. అందుకని పూర్వకాలంలో గండముల నుండి బయటపడడానికి తెల్లని పువ్వులతో మనస్సు లగ్నం చేసి అర్చన చేసేవారు. లేకపోతే ఎలాగో మనస్సు ఉండనే ఉందనుకోండి. ఈ రాజుగారు మల్లీ పుష్పాలతో పూజించారన్నమాట. ఇన్నిసార్లు ఎదుగు చెప్తానంటే మల్లీ పుష్పాలని అపమృత్యు భయము తొలగిస్తుంది, ఈ రోగములు మన గాలికి రావు. మీరు భీమేశ్వర పురాణం విన్నారు నా దగ్గర, కాశీఖండం విన్నారు, అందులో గొప్ప పద్యం గుర్తుందా మీకు? అగస్త్య మహర్షి దగ్గరికి దక్షారామానికి వ్యాసుడు వచ్చాడు కాశీ నుంచి. రాగానే అగస్త్యుడు ఆయన కూర్చోబెట్టి ఏమన్నాడు, కాళీనందన కంటే కాలుర శరములకు విరులు కల్పించునుకో లీలావనాంతరములను మాలోపాముద్ర ఈడిన మల్లీ వల్లు. వ్యాస నువ్వు కాశీ నుంచి ఇక్కడికి వచ్చావు, మేము కాశీ నుంచి ఎప్పుడో వచ్చేసి ఇక్కడే ఉండిపోయాం, ఎందుకంటే మేము బరువుగా ఉన్నామని వింజపర్వతాన్ని నడతామని మమ్మల్ని ఇక్కడ పంపేశాడు శివుడు, శివానుగ్రహం లేక ఇక్కడికి వచ్చాం. అప్పటి నుంచి కాశీలో ఎలా ఉందో మా ఆశ్రమం తెలియటం లేదు, మా ఆశ్రమం ఎవడన్నా కొట్టేశాడో లేదో తెలియదు. ఇంత కబ్జాలు కదా, అందరూ ఆక్రమించారేమో. అయినా అక్కడ మా పూల తోట ఉందా, మా పూల తోటలో మా లోపాముద్ర ఈడిన మల్లీ వల్లు, మా లోపాముద్ర మల్లె తీగలు నాటింది, ఈ మల్లె తీగలకి పువ్వులు పూస్తున్నాయా, ఈ పువ్వులతో దండలు గుచ్చి శివుడికి, గణపతికి, కుమారస్వామికి అందరూ పూజలు ఇచ్చేస్తున్నారా లేదా, అంటే మా లోపాముద్ర నాటిన మల్లె పువ్వులు, మల్లె పువ్వులు వాళ్ళ పూజలకి సరిపోతున్నాయా లేదా, లేదా బయట నుంచి కొనాల్సి వస్తుందా అన్నాడే. ఏం మిగతా ఎన్నో ఉండగా మా లోపాముద్ర ఈడిన మల్లీ వల్లులని కేవలం మల్లె తీగలను మాత్రమే ఎందుకు ఎన్నాడండి? చాలా పుష్పాలు అక్కడ ఉన్నాయి, ఇంకా చామంతికలు ఉన్నాయి, బంతి పువ్వులు మొక్కలు నాటాడు, కనకాంబరాలు ఉన్నాయి, ఇంకేవో అంబరాలు ఉన్నాయి. ఇవన్నీ కాకుండా ఇది ఒక్కటే ఎందుకు ఎత్తాడని చాలామందికి అనుమానం. కారణం, మల్లె పువ్వులతో పూజ చేస్తే ఆదివ్యాధులు రావు, అపమృత్యువు రాదు. అది లోకానికి చెప్పడానికి స్పెషల్గా ఆ పువ్వుని ఎన్నుకున్నాడు. అందుకని వీలున్నప్పుడల్లా మల్లె పువ్వులతో పూజించాలన్నమాట. మళ్ళీ హైబ్రిడ్ పువ్వులు కాకుండా వీలుంటే చక్కగా మంచి పువ్వులు, సహజ సిద్ధమైన పువ్వులతో పూజిస్తాడు. బొండు మల్లెలు ఉంటాయి, చక్కగా అడవుల్లో పోస్తాయి. శ్రీశైల అరణ్యాల్లో ఇంతంత పువ్వులు ఉంటాయండి బొండు మల్లెలు, మల్లె తీగలకు పోస్తాయి అవి, ఎంత బాగుంటాయో. ఆ బొండు మల్లీలు అంటే శివుడికి చాలా ఇష్టమట. పండు వెన్నెలల బొండు మల్లియలు గుండెలోన విరిచే, ఎంత అందమైన పాటలు వస్తున్నారు అందులో. బొండు మల్లెలు అండల్లో అందం అనమాట. ఇంత 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 మల్లెపూలు కూడా ఉంటాయి అనుకోండి. కొంతమంది మల్లె పువ్వులు తెస్తారు, అసలు మల్లె పువ్వు తెలియదు, పిల్లి పువ్వు తెలియదు. అలా కాకుండా కాస్త సువాసనతో కూడిన పువ్వులు ఆయనకి ఇవ్వాలి. అవి ఇస్తున్నాడు సేతుడు. కింకరులు చూచారు, ప్రాణం తీద్దామని ఆ మందిరంలోకి అడుగు పెడుతూ ఉంటే ఆ మందిరంలో నుంచి అగ్నిజ్వాలలు వచ్చి యమభట్టులు కాళ్ళు కాల్చబోయాయి. అమ్మ బాబోయారు యమభట్టులు అంతనే కాళ్ళు వెనక్కి తీసుకున్నారు. లోపలికి వెళితే కాలి బూడిదైపోయేవాళ్ళం. పూర్వం మార్కండేయుడి దగ్గరికి వెళ్ళాం, చావు దెబ్బలు తిన్నాం. అప్పుడు యమధర్మరాజు గారు నేను వస్తానన్నాడు. ఏమైంది, మన రాజుగారు కూడా డక్కులో సోలం దగ్గ కింద పడిపోయాడు, మనకెందుకు వచ్చింది అనుకుని వాళ్ళు దూరం నుంచి రెండు మూడు సార్లు చూశారు. ఆ లోపల నుంచి అగ్నిజ్వాలలు వస్తున్నాయి. పైగా వీళ్ళకు కూడా ఆనందం ఎక్కువైపోయింది ఆ పూజ చూస్తే. యమకింకర్లు కూడా చాలి కలిగిన వాళ్ళే. శివ పూజ చేస్తున్న రాజును చూడగానే ప్రాణం తీయటం పక్కన పెట్టి వచ్చిన డ్యూటీ మర్చిపోయి వీళ్ళు కూడా దూరం నుంచే పువ్వులు స్ఫటికలింగం మీద విసురుతూ ఓం శివాయ నమః చంద్రశేఖరాయ నమః అంటూ ఆయన్ని పూజించడం మొదలెట్టారు. ఎప్పటికీ యమకింకర్లు రాకపోతే యముడికి అనుమానం వచ్చింది. ఆయనే స్వయముగా ఆయన వాహనం దున్నపోతు మీద వచ్చాడు. ఆయన స్పెషల్ వెహికల్ అది. ఇక అది వచ్చిందంటే ఎవడో అడ్డం కొట్టలేడు, దానికి ట్రాఫిక్ రూల్స్ ఉండవు. చూడండి, కావాలంటే ఈ సిగ్నల్స్ ఏమన్నా ఆయన ఆపుతాయేమో, ఏ సిగ్నల్లు ఆయన భగ్నాలు తీయదు. సరిగదా, అసలు సిగ్నల్లు భగ్నాలు అయ్యి మనం దూకామంటే ఆయన వచ్చి పట్టుకుపోతాడు మరి. అందువల్ల సిగ్నల్ దాటకండి. అడ్డంగా సిగ్నల్ దాటి వెళ్ళారంటే యమధర్మరాజు గారు అక్కడ రెడీగా ఉంటాడు ఆయన వాహనంతో. ఆ తర్వాత మనల్ని పట్టుకుపోతాడు. ఆ యమధర్మరాజు గారి వాహనం దున్నపోతు మెడలో పెద్ద పెద్ద గంటలు ఉంటాయి. ఆ గంటలు ఠంగ్ ఠంగ్ అని మోగుతాయి కండో. పోయే కాలానికి ఒక ఏడాది ముందు నుంచి వినపడతాయట. ఇంకొక ఏడాదిలో మనం పోతామనగా మనకి తెలియకుండానే ఇంట్లో టింగ్ 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 అని గంటల శబ్దం వినపడుతుంది. కొంచెం అబ్జర్వ్ చేయండి ఈసారి, అంటే ఇప్పుడు కాదు, కాస్త ఇంకో 100 ఇయర్లో వెళ్ళిపోతామనగా మీకు కంగారు లేదు. ఎందుకంటే గురువుగారి పురాణం అన్న వాళ్ళు ఎవరో అపమృత్యువు పొందరు. అందువల్ల శ్రద్ధగా ఉండండి, అదీగాక హాయిగా శివా శివానికి పడుకోండి, ఒక్క రుద్రాక్ష మెడలో వేసుకోండి, అపమృత్యు ఎలా వస్తుంది మీకు. దూరం మే మరణం యువాహ మధున ధార్యన్న చిత్తే త్వితి శ్రోతవ్యో నిభృతం కృతాంత మహిష గ్రైవేయ ఘంటాధ్వని నైకట్యాత్ ప్రకటోత్కట శ్రమఘటాం అప్రాప్య హిత్వా ద్రుతం జీర్ణాం పర్ణకుటీం విహాయ సుమతి గచ్చేత్ పురీం ధూర్జటేహే. కాశీఖండంలో వ్యాసుడు రాసినటువంటిది మనం ఆఖరిని చెప్పుకుంటాం. ఈ కాశీఖండం మొత్తం పురాణాల్లో 63 రోజుల్లో చివరి 9 రోజులు ఇప్పుడు మనం చెప్పుకునే ఈ శ్లోకం ఉన్న కాశీఖండం చెప్పుకుంటాం అన్నమాట. అందులో ఉన్న గొప్ప శ్లోకం ఇది. ఒరే నాయన, నేను కుర్రవాడిని, ఇప్పట్లో నాకు మృత్యువు లేదు, నేను చావను అని ఎప్పుడూ మనస్సులో అనుకోకు. ఈ కుర్రాడా ముసలాడా అనేది యముడికి అక్కర్లేదు. ఎవడు ఎప్పుడు పోతాడో తెలియదు. వాడికి ఆయువు 10 ఏళ్ళకి తీరచ్చు, 25 ఏళ్ళకి తీరచ్చు, లేదా 50 ఏళ్ళు బ్రతికిన తర్వాత ఆయువు తీరవచ్చు, కొందరు 100 ఏళ్ళు బ్రతకచ్చు. కానీ పోయే కాలానికి ముందు నీ పక్కనే ఎప్పుడూ యముడు తిరుగుతాడు గనక ఆయన మెడలో ఉన్న, ఆయన మెడలో కదా, ఆయన వాహనమైన దున్నపోతు మెడలో ఉన్న ఘంటా ధ్వని విను, నీ పక్కన వినపడుతూ ఉంటుంది అని ఏమన్నాడు. మహిష గ్రైవేయ ఘంటాధ్వని శ్రోతవ్యో నిభృతం, ఎప్పుడు వింటూ ఉండు. పైగా ఎక్కడ నైకట్యాత్, ఎక్కడ దూరం కూడా కదా, నీ పక్కనే వినపడుతుందిట. నిజంగానండి, ఒక ఆయన చెప్పాడు నా దగ్గరకు వచ్చి, రాత్రి పడుకుంటే చాలండి టంగ్ టంగ్ అన్న పక్కన ఎవరో గంట మోయించినట్టుంది అనగానే ఆయన చేత అభిషేకం చేస్తే ఇంకో 2 ఏళ్ళు బతికాడు. ఆ శబ్దం దూరం అయిపోయిందిట. అందరికీ పట్టపోచ్చా యోగం ఆయనకి పట్టింది, ఆయన వినబడింది, అదృష్టవశాత్తు వచ్చాడు. ఈ అభిషేకం రుద్రాభిషేకం అయ్యాక ఘంటాధ్వని ఆగిపోయిందిట. 2 ఇయర్స్ అయ్యాక మళ్ళీ వెళ్ళిపోయాడు. ఎంతకాలం ఉంటారు, ఎవరైనా పోక తప్పదు కదా. 90 ఏళ్ళు దాటేకూడదు, ఇంకా నేనే ఉండాలంటే మిగతా వాళ్ళు ఏమైపోతారు, ఇప్పటికే ఉద్యోగాలు లేక ఇళ్ళు లేక యాత్ర పడుతున్నారు. కాబట్టి వార్ధక్యంలో వెళ్ళడం ధర్మమే. అందువల్ల ఎప్పుడు కూడా మన పక్కన యమధర్మరాజు గారి ఘంటాధ్వని వినపడుతున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా విను. అలాంటప్పుడు ఏం చేస్తావు? శరీరానికి వార్ధక్యం రాని క్రితమే, కాళ్ళు చేతులు కళ్ళు సరిగ్గా పనిచేయని క్రితమే ఒక్కసారైనా కాశీ వెళ్ళి అక్కడ శివుడి దర్శనం చేసుకో. శివుడి దర్శనం చేసుకుంటే వార్ధక్యంలో దుర్మరణం పొందవు అన్నాడు. అక్కడే మరణిస్తే మృత్యువు నీ దగ్గరికి రాదు గనక నువ్వు మోక్షానికి వెడతావు, ఎవుడి వల్ల ఇబ్బంది లేకుండా వెడతావు అన్నాడు ఆయన. ఈ శరీరాన్ని జీర్ణమైన పర్ణకుటి అన్నారు. జీర్ణం పర్ణకుటీం అంటే ఒక ఆయన ఏమో నీ పాత గుడిసి వదిలిళ్ళు అన్నాడు. పాత గుడిసి కాదు, ఇప్పుడు గుడిసెలు లేవు మనకెవరికి. ఈ శరీరం కొంతకాలం పోతే పాడైపోయిన పాత కొంప, తాటాకు పాక, ఇది చిల్లులు పడిపోయింది, మన మాట విందవు. అందుకే మలమూత్రాలు మన మాట వినవు. చీటికి మటికి రెండు మూడు సార్లు బయటికి పరిగెడుతూ ఉంటారు. తిండి వేళకి తినకపోతే ఇబ్బంది, తింటే ఒక ఇబ్బంది. కాళ్ళు చేతులు వినబడవు, కనబడవు, కదలలేవు, చెవులు సక్రమంగా పనిచేయవు, ఆనాలి. కళ్ళేమో సరిగ్గా ఇలా చికిలించి చూసినా కనిపించవు. భూతద్దల్లాగా కళ్ళదోడు పెట్టుకున్నప్పటికీ ఎవడ్రావాడు అనాల్సి వస్తుంది. ఈ స్థితిలో నువ్వు కాశీ ఏం పెడతావు కాబట్టి ఈ స్థితి రావడానికి ముందే కొంచెం ఓపిక ఉన్నప్పుడు పెడితే నడవగలుగుతావు, గుళ్ళోకి వెళ్ళగలుగుతావు, చూడగలుగుతావు, శివలింగాన్ని తరిస్తావు. అందువల్ల వార్ధక్యంలో ఎప్పుడో చచ్చేటప్పుడు పెడదాం అనుకోకుండా కొంచెం వయస్సులో ఉన్నప్పుడే కాశీ వెళ్ళి పంచక్రోశుల యాత్ర చేసుకోరా బాబో. సరే ఏమైతేనే మొత్తం మీద యమధర్మరాజు గారి మెడలో ఉన్నటువంటి పదే పదే యమధర్మరాజు గారి మెడలో అంటున్నా ఆయన కోపం వస్తుంది. మళ్ళీ యమధర్మరాజు వాహనమైన మహిష మెడలో ఉన్న ఘంటాధ్వని మనకు వినపడక తప్పదు ఎప్పుడో ఒకప్పుడు. ఆ ఘంట టింగ్ టింగ్ అంటూ ఉండగా యమధర్మరాజు గారి యామయ్యారు కింకరులు బింకంతో శంకించక కింకబోని నేను చెప్పినట్టుగా రాజుగారి ప్రాణం తీయకుండా ఏం చేస్తున్నారని హుటాహుటిన వచ్చాడు. వచ్చేసరికి రాజుగారు పూజామందిరంలో పూజ చేసుకుంటున్నాడు. యమకింకలు కూడా బయట నుంచి శివాయ నమః అంటున్నారు. ఒరే శివ పూజ అక్కడ యమలోకంలో చేసుకోవచ్చురా, అక్కడ మనకు కూడా ఉంది గుడి, యమలోకంలో కూడా గుడి ఉందండి, అక్కడికి యాత్రకి తీసుకెళ్ళండి మిమ్మల్ని, బాగుండదు. భూలోకంలో యాత్రలు చాలు, అక్కడికి యాత్రకి తీసుకెళ్ళాలంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. పరమ పుణ్యాత్ములు తప్ప ఈ మామూలు ఆర్గనైజర్స్ వల్ల కాదు, అక్కడికి వీళ్ళు ముందుగా నాకంటే ముందు స్పెషల్గా వెళ్ళలేరు, వెళ్ళకూడదు కూడా. అక్కడికి వెళ్ళి ఆర్గనైజ్ చేసి రూములు బుక్ చేయటువంటి ఎంత కష్టం అండి. ఒక్క నేను మాత్రమే కావాలంటే మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి తిరిగి భూలోకానికి తీసుకురాగలం. అలా ఎవరు పడితే వాళ్ళు వెళ్ళద్దు. అందువల్ల మీరు ఎప్పుడన్నా గురువుగారు యమధర్మరాజు గారు కూడా ఒక లింగం ప్రతిష్ఠించారట యమలోకంలో, అది ఎక్కడుందో ఒక్కసారి తీసుకెళ్ళండి అని అడక్కండి. కాశీకి వెడదాం, ఉజ్జయిని వెడదాం, ద్వారక వెడదాం, మధుర వెడదాం, లేకపోతే అదేదో చారుధామ యాత్రకి వెడదాం, పూరి జగన్నాథం పెడదాం, ఇక్కడున్న వాటితో సంతోషపడండి అంతేనా. అందువల్ల ఆయన ఏమన్నాడు యమధర్మరాజు గారు, ఒరే మన లోకంలోనే ఒక శివాలయం ప్రతిష్ఠించుకున్నాం, శివుణ్ణి పూజిస్తున్నాం, ఆయన పేరు కృతాంతేశ్వరుడు. కృతాంతుడు అంటే యముడు, యమప్రతిష్ఠిత లింగం కనుక కృతాంతేశ్వర లింగం. అక్కడికొచ్చి శివభజన చేయక ఇక్కడ రాజుగారి ప్రాణం తీయమంటే ఆయన ప్రాణం తీయకుండా ఆయనతో పాటు మీరు పూజ చేస్తున్నారు ఏమిటనగా, మహాత్మా మీరు వచ్చారా అండి, అయితే మా కష్టం తొలగిందండి, మేము ఆయన పూజామందిరంలోకి అడుగు పెడుతూ అంటే అక్కడి నుంచి భగభగ అగ్నిజ్వాలలు బయటకు వచ్చాయండి, ఆ మంటలు మమ్మల్ని కాల్చబోయాయండి, ఎందుకైనా మంచిదని బతుకు జీవుడు అని వెనక్కి వచ్చామండి, లేకపోతే ఏమైపోదు మేము, మా వల్ల కాదండి అన్నారు. పిరికి సన్నాసుల్లారా నేను పెడతానని ఆయన లోపలికి వెళ్ళబోయాడు. మళ్ళీ భగ్గుమని మంట వచ్చింది, ఈయన కాలిపోయాడు, హడిలిపోయి వెనక్కి వచ్చేసాడు. యమధర్మరాజు గారు ఈసారి కొంచెం జాగ్రత్త పడ్డాడు అండి, పాత దెబ్బ ఒకటి ఉంది, అందుకని ఆ మత్స్యం కలాగే ఉంది, అందుకని అమ్మ బాబో ఎందుకు వచ్చిందని వెనక్కి వచ్చాడు. వీళ్ళంతా ఇలా వెనక్కి వచ్చిన సమయంలో ఇప్పుడు మృత్యుదేవత వచ్చింది కాలుడు. ఇక యముడు కూడా ప్రాణం తీయపోతే ఇక డైరెక్ట్గా మృత్యువే రావాలి అక్కడికి. సాధారణంగా యముడు రాడు, యముడే వచ్చాడు, అయినా ప్రాణం తీరేపోయాడు, అందుకని కాలుడు వచ్చాడనమాట. నల్లని శరీరంతో కోరలతో ఉంటుంది ఆ మృత్యుదేవత, దాన్ని కాలుడని పిలుస్తారు, మృత్యుదేవత అని పిలుస్తారు. ఒక్కొక్కప్పుడు పురుష రూపంలో, ఒక్కొక్కప్పుడు స్త్రీ రూపంలో ఉంటుంది. అమ్మ బాబోయ్ దాన్ని చూస్తే ఇంక మనం బతకంట, అది ఎలా ఉంటుందో చూపించండి అని అడగండి. మీరు అడిగిన తర్వాత ఇక పురాణం వినే అవకాశం ఉండదు కాబట్టి కీప్ క్వైట్ అన్నారు. ఎప్పుడు దాన్ని చూపించమని అడగకూడదు, ఎందుకంటే ఇలాంటి కుర్రవాళ్ళు అప్పుడప్పుడు ప్రశ్నిస్తుంటారు, గురువుగారు ఒక్కసారి నేను చూడొచ్చాను, వద్దునాయన శివుడిని చూడాలని కోరుకో, మృత్యుదేవత వరకెందుకు. ఇప్పుడు ఆ మృత్యుదేవత నల్లని శరీరంతో ఎర్రని కన్నులతో పెద్ద పెద్ద కోరలతో భయంకరాకారంతో వచ్చింది. అటువంటి ఆ మృత్యుదేవత కాలుడు వచ్చి, యమధర్మరాజా నీవు నీ కింకరుడు ఈ శ్వేతుడి ప్రాణం ఎందుకు తీయటం లేదనగా, శ్వేతుడు శివ పూజ చేస్తున్నాడు, లోపలికెడితే మేము శివాలయ్యేటట్టున్నాం, ఎందుకు వచ్చింది, శివుడు ఒకసారి ఎడంకాలతో తండ్రి సోలంతో పొడిచాడు, ఇప్పటివరకు ఇంకా మత్సలాగే ఉండిపోయింది, ఆపరేషన్ చేసి అతికించినా కూడాను, అందువల్ల నేను వెళ్ళనన్నాడు యముడు. యమకింకలు అమ్మో అన్నారు. అప్పుడు కాలుడు నవ్వి, నేను శివుడి నుంచి పుట్టిన మృత్యుదేవతని, నన్నెవరేం చేస్తారు, నేనే లోపల కడతానని అమాంతంగా వెళ్ళాడు. శ్వేతుడు అప్పుడే శివలింగం మీద పుష్పాల హారం పెట్టి లింగమును ప్రేమగా చందనం పూసి నిమురుతున్నట్టు, గంధం పూసి. ఆయనకి చందనం అంటే చాలా ఇష్టం కదా, చందన గంధ సులేపిత లింగం అది. ఆ సమయంలో ఈయన వెళ్ళాడు. వెళ్ళి, ఏమాయి శివ పూజ చేసినా నిన్ను చంపక తప్పదని నేను ముట్టుకోబోయాట. ఇంకేముంది, ఆ శివలింగంలోంచి వికృతాకారంతో, భయంకర వికృతాకారంతో, వికటాట్టహాసంతో ఈశ్వరుడు పుట్టుకొచ్చాడు. వెంటనే మూడవ కన్ను తెరిచాడు. ఆ కళ్ళల్లో నుంచి అగ్నిజ్వాలలు వచ్చాయి. చూస్తూ ఉండగా మృత్యుదేవత కాలుడు కాలి పిడికెడు బూడిదైపోయాడు అక్కడ. కానీ చిత్రం ఏంటో తెలిసిన, శివలింగానికి గంధం పూస్తున్నవాడు ఈ పువ్వులు వేసినటువంటి వాడు అయిన శ్వేతుడికి ఈ మృత్యుదేవత రావడం తెలియదు, శివుడు అందులోంచి బయటికి రావడమో తెలియదు, వాడు బూడిదవడం ఏమీ తెలియదు. ఆయన మాత్రం మామూలుగా గంధం పూస్తూనే అలాగే అంటున్నాడు అనమాట, చంద్రశేఖర 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 కాహిమాం అంటూనే ఉన్నాడు ఆయన. అంటే అసలు ఏం తెలియలేదు. వెంటనే అక్కడికి దేవతలు వచ్చారు, హాహాకారాలు చేసుకుంటూ. విష్ణు వచ్చాడు, బ్రహ్మ వచ్చాడు, ఇంకా బయట ఉన్న యముడైతే వణిగిపోతున్నాడు. వీళ్ళందరూ రావడంతో ఈశ్వరుణ్ణి భక్తితో ప్రార్థించారట. ఆయన మూడవ కనులోంచి ఇంకా అగ్ని అలా వస్తూనే ఉంది. అందుకని వాళ్ళు భయపడిపోయి, మహాత్మా శంకర కోపాన్ని ఉపసంహరించుకో, శంకర భక్త మానసవ శంకర దుష్ట మదా సురేంద్రన శంకర పాండు నీల రుచి శంకర వర్ణ నిజాంగ భోగిరాట్ కంకణ పార్వతీ హృదయ కైరవ కైరవ మిత్ర యోగి హృత్పంకజ పంకజాప్త జయ తాండవ కేలన భక్త పాలన. శంకర, నువ్వు భక్తుల మనస్సులను వశం చేసుకున్నవాడివి, దుష్టులైన అహంకారంతో ఉండే రాక్షసులను నాశనం చేస్తావు. విషం తాగటం వల్ల నీ కంఠం ఇక్కడ నలుపు, మిగతా అంతా తెల్లగా ఉంది, తెలుపు నలుపు రంగులతో ఉన్నవాడివి. నీ శరీర అవయవాలన్నిటినీ పాములతో కప్పుకున్నవాడివి, నీకు సర్పములే ఆభరణములు. పార్వతీదేవి హృదయం కలువ, ఆ కలువ పువ్వుని వికసింపచేసే చంద్రుడివి నువ్వు. యోగుల హృదయములు తామర పువ్వులు, ఆ యోగుల హృదయములనే తామర పువ్వులను వికసింపచేసే తామర పువ్వుల బంధువు అయిన సూర్యుడివి నువ్వు. తాండవ ఖేళన భక్త పాలన మహాత్మా, నువ్వే లోక సంరక్షణ కోసం ఈ లోకాలను సృష్టించి పుట్టడం పెరగడం నశించటం అనే ఒక ప్రక్రియ పెట్టావు. ఈ మృత్యువుని మృత్యువుని చేసుకున్నావు, మృత్యువుని ప్రాణం తీయమన్నావు, యముణ్ణి పాపాత్ముల్ని శిక్షించమన్నావు, పుణ్యాత్ముల్ని స్వర్గాది లోకాలకి పొమ్మన్నావు. అన్నిటికంటే మహాపుణ్యం చేస్తే నీ లోకానికో నా లోకానికో ఇంకో లోకానికో పొమ్మన్నావు. ఈ శిక్షణ, ఈ క్రమశిక్షణ ఇప్పుడు తప్పకూడదు కదా. కేవలం తన ధర్మాన్ని నిర్వహించాడు కాలుడు అనగా, అప్పుడు శివుడు చిరునవ్వు నవ్వి కన్ను లోపలికి లాక్కొని, నేను ధర్మమును నిర్వహించటం వల్ల వాడిని చంపలేదు, అతనికి చాలాసార్లు చెప్పాను, అతనికే కాదు యముడికి చెప్పాను, పరమ నిష్ఠాగరిష్ఠులై సర్వము మర్చిపోయి నన్ను పూజించే నా భక్తుల జోలికి రావద్దు అని హెచ్చరించాను. అది పెడచెవిని పెట్టారు వాళ్ళు, అందుకే ఈ శిక్ష అనుభవించారు. ఇప్పుడు నేనేం చేయలేను, ఎందుకంటే నీవన్న మాటే అన్నట్ట విష్ణువుతో. విష్ణువు ఒకసారి అంబరీషుడితో ఏమన్నాడు, అంబరీషుడు దుర్వాసుడిని భోజనాన్ని పిలిచాడు. అంబరీషుడు భోజనం పెట్టడానికి దుర్వాసుడిని పిలిస్తే దుర్వాసుడు చాలా ఆలస్యంగా వచ్చిన కథ అంతా తెలుసున్న కదే. ఈలోపు ఏకాదశి వ్రతం పూర్తయిపోతుంది, ద్వాదశి గడియలు దాటిపోతున్నాయని పాపం కాసి నీళ్లు తాగాడు అంబరీషుడు. అంతకంటే అపచారం చేశాడండి, కుడుచుటయును కాదు, కుడుగకుంటయు కాదు, సలిల భక్షణము సమ్మతము, తినడము కాదు, తినకుండా ఉండడము కాదు, కాబట్టి ద్వాదశి గడియలు దాటకుండా ఏదో ఒకటి తినాలి కనుక నీరు తాగచ్చని ఓంకేశివాయ స్వహారు కొంచెం నీరు తాగాడు. ఇంతలో వచ్చేశాడు దుర్వాసుడు, అతిథిని పిలిచి అన్నం పెట్టకుండా నువ్వు అన్నం తిన్నావు అంటాడు, ఇది అన్నం తిన్నావా అని. ఇంకా చూడండి, ఆయన తెగ తిట్టేశాడు, అది తిట్టాడు, ఇది తిట్టాడు, చంపడానికి కుర్చీని విసిరాడు. అప్పుడు విష్ణు చక్రం వచ్చి ఆ కుర్చీని చంపి దుర్వాసుడు వెంటబడింది. దుర్వాసుడు అన్ని లోకాలు తిరిగి 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 వెళ్ళి తిరిగి వచ్చి అంబరీషుడు గాళ్ళ మీద పడ్డాడు. ఎందుకు పడ్డాడో తెలుసా, ఈ దుర్వాసుడు విష్ణువు దగ్గరికి వెళ్ళి, విష్ణుదేవా నన్ను ఎవరూ రక్షించలేరు, నీ చక్రం నుంచి నీవు తప్ప ఎవరూ రక్షించలేరు, నీ విష్ణు చక్రం నన్ను చంపుతోంది కాపాడంటే, ఇప్పుడు అది నా చక్రం కాదు, అంబరీషుడికి ఇచ్చాను, నువ్వు భక్తుడికి అపచారం చేసావు, మళ్ళీ ఆ భక్తుడి కాళ్ళు పట్టుకో, వాడు చెబితేనే చక్రం వింటుంది అన్నట్టే. అదండి మా స్వామివారి లీలలంటే. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి భక్తులతో వెళితే. అప్పుడు దుర్వాసుడు వచ్చి మళ్ళీ ఆ భక్తుడి కాళ్ళు పట్టుకుంటే ఆ భక్తుడు ఆ చక్రాన్ని ప్రార్థించి నువ్వు వెనక్కి వెళ్ళు, నువ్వు వెనక్కి వెళ్ళకపోతే నన్ను చంపానాడు ఏకంగా. చూసారా, అప్పుడు చక్రం వెనక్కి వెళ్ళింది. ఇదే ఇప్పుడు శివుడు అంటున్నాడు. ఆనాడు చక్రం భక్తుడి రక్షణ కోసం వెళ్ళింది, భక్తుడు చెబితే తప్ప వెనక్కి వెళ్ళలేదు. ఇప్పుడు ఈ నా మూడవ కంటి నుంచి వచ్చిన అగ్ని ఈ భక్తుడి కోసం వచ్చింది, ఈ భక్తుడు చెబితే తప్ప ఈ కాలుడు బతకడన్నట్ట. అప్పుడు లేచాడు శ్వేతుడు, ఇదంతా విన్నాడు. దేవతలంతా ఆయన ప్రార్థించారు, యముడు ప్రార్థించాడు, నీకోసం కాలుణ్ణి భస్మం చేశాడు శివుడు, నువ్వు ప్రార్థించరగా మహాత్మ మహేశ్వర, అసలు నీ కోపం ఎక్కడున్నది, నా కోసం కోపం తెచ్చుకుంటావా తండ్రి, ఈ కాలుణ్ణి తక్షణం బ్రతికించరగా. ఆ క్షణమే ఆ బూడిదైపోయిన కాలుడు బ్రతికిపోయాట భక్తుడి వాక్యం వల్ల. అందువల్ల చూసారా, భగవంతుడి కంటే భక్తులు గొప్పవాళ్ళు. ఆయన బతికాక ఏం జరిగిందో తెలియాలి కదా. మరి మళ్ళీ రేపటి రోజు కార్యక్రమంలో ముచ్చటించుకుందాం. చూస్తుండగా 5 రోజులు గడిచిపోయింది, రేపు 6వ రోజు కూడా యథాప్రకారంగా 6:30కే ప్రారంభం అవుతుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీ మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు.